अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिवानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरुहो रसिकाः भुवि भावुकाः श्रीकैवल्यपदम्बुचेरुटकुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकु दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकल्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकु
समस्त सन्मंगलानि सन्तु निजमैन अमृतं श्रीमद्भागवतं ఎప్పటికీ నాశనము లేని దివ్యస్థితిని ప్రసాదించేటటువంటి దివ్యగ్రంథం భాగవతం. భయంకర జీవన సంగ్రామంలో విజయాన్ని చేకూర్చిపెట్టేటటువంటి ఔషధం భాగవతం అన్నారు. మానవునికి సంజీవని అని సాక్షాత్తు పరాశరులు వారు వ్యాసుని తండ్రి ఒగ్గడించాడు. ఏదో ఒక సమయంలో ఎంతో కొంత దుఃఖం లేకుండా మానవుడు అంటూ ఉండడు. ఎప్పుడు సంకటం వచ్చినా, ఎప్పుడు దుఃఖం అనిపించినా, ఎప్పుడు అశాంతి అనిపించినా, లేక ఎప్పుడైనా మన పనులు అవ్వడం లేదనుకున్నా, ఒక్క పద్యం, ఒక్క శ్లోకం, ఒక ఘట్టం అలా అనుకుంటే వెంటనే ఆ క్షణమే ప్రశాంతతని ఇస్తుంది, అంటే విజయాన్ని చేకూర్చి పెడుతుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది. అది భాగవతం అంటే. ఎందుకంటే అసలు భాగవతం నిత్యం మన మనస్సుల్లో జరిగే సంఘర్షణల పాత్రలే అందులో ఉంటాయి. అందులో భాగంగా మనం ఇవాళ 14 మంది మనువులు ఈ ప్రపంచాన్ని ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు పరిపాలిస్తున్నారని చెప్పుకున్నాం. అందులో తామసుడు అని 4వ మనువు ఉన్నాడు. ఈ తామస మనువు కాలంలో త్రిశిఖుడు అనేవాడు దేవతలకి మహారాజు, ఇంద్రుడి అన్నమాట. ఇంద్ర పదవిలో ఉండేవారికి కూడా వేరే వేరే పేర్లు ఉంటాయి. ఇంద్రుడు అనేది పదవి పేరు, కానీ అతని పేరు కాదు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు, 7వ ఇంద్రుడు. 4వ మనువు కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు అన్నమాట. ఆ సమయంలో జ్యోతిర్వ్యోముడు మొదలైన మునులు సప్తఋషులుగా ఉండేవారు. సప్తఋషులు కూడా పోస్టులు మారిపోతూ ఉంటాయి. ఆ కాలంలో హరిమేధుడు అని ఒక ఋషి ఉండేవాడు. అతని భార్య పేరు హరిణి. ఈ ఇద్దరు సంతానం కావాలి అని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. శ్రీహరి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే నీ వంటి కొడుకు కావాలన్నారు. నా వంటి కొడుకులు ఈ సృష్టిలో ఎవరు ఉండరు, నేనే రావాలన్నాడు ఆయన. నాలాంటి వాళ్ళు ఇంకోటి ఎక్కడుంటాడు? ఎవడైనా ఇతరులను అనుకరిస్తే అది అనుకరణే అవుతుంది, కానీ స్వతసిద్ధమైన శక్తి అవ్వదు. అందుకని ఎవరిని ఎవరు అనుకరించరాదు. ఎవరి కంఠం వారిది, ఎవరి శక్తి వారిది, ఎవరి బాణి వారిది. బాణి అనేది సంస్కృతంలో వాణియే వికృతి అయి బాణి అయ్యింది. కాబట్టి నాలాంటి కొడుకు ఇంకోటెవడు ఉండడు, నేనే కొడుకుగా పుట్టాలి అన్నట్టు పోనీ ఆ పనే చెయ్యి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ హరిమేధునికి హరిణికి హరిణీపుత్రుడు అనే పేరుతో కుమారుడిగా జన్మించాడు. అదిగో ఆ కుమారుడిగా జన్మించిన శ్రీ మహావిష్ణువే గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుని పీడించినప్పుడు ప్రార్థించగా వచ్చి రక్షించాడు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన పాపికాచే హరిదయాసముద్రుడఖిల లోకేశ్వరుడనిన సుకుని చూచి యవని విభుడు. నాల్గవ మనువు కాలంలో జరిగింది గజేంద్రమోక్షం. హరిణీపుత్రుడిగా పుట్టిన విష్ణువు మొసలి చేత పీడింపబడుతున్న గజరాజుని ప్రాణభయం నుంచి రక్షించాడు. పరమదయాసముద్రుడు అనగానే ఈయన ఆశ్చర్యపోయి, గజేంద్రుడి గురించి క్వాచిత్తకంగా విన్నాను, సంపూర్ణంగా తెలియదు నాకు, ఇది నాల్గవ మనువు కాలంలో జరిగిందనమాట, ఆ నాల్గవ మనువు కాలంలో జరిగిన ఈ ఘట్టం సంపూర్ణంగా నాకు వివరించు. ఎక్కడో అడవిలో ఉంటుంది ఏనుగు, నీళ్లలో ఉంటుంది మొసలి, ఈ రెంటికి మధ్యలో అసలు యుద్ధం ఎందుకు జరిగింది, ఆ సమయంలో ఎందుకు గజరాజుకి ఇంత ఆరాటం కలిగింది, ఈ పోరాటాన్ని హరి ఎలా తొలగించాడు, ఇది తెలుసుకోవాలని మనస్సు తహతహలాడుతోంది. ఎందుకంటే భగవద్భక్తుల చరిత్ర అపూర్వం కనుక, అసలు భగవంతుని కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. భగవంతుడు కొన్ని వరాలే ఇస్తాడు, కానీ భగవద్భక్తులు భగవంతుణ్ణి పట్టుకొచ్చి చేతిలో పెడతారు. అందుకని భక్తుడు భగవంతుని కంటే గొప్పవాడు అన్నారు. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనమ్మగు, పృథ్విఘనమ్మే పృథ్విఘన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ అంటాడు బసవేశ్వరుడు. ఈ చరాచర జగత్తంతా ఒక మహాసముద్రంతో ఆవిరింపబడి సముద్రం మూడొంతులుంటే ఒక్క వంతే ఉంది భూమి. అందువల్ల సముద్రం చాలా పెద్దది కాబట్టి అది గొప్పది అన్నారు. సముద్రం ఎంత గొప్పదైనా సముద్రం మధ్యలో ఒక్క వంతు ఉన్నా మనలాంటి ప్రాణులకు నివాస స్థానమై ఎక్కువ మందిని రక్షిస్తోంది కనుక సముద్రం కంటే భూమి గొప్పదన్నారు. భూమి గొప్పదా అంటే భూమి గొప్పది కాదు, ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా తన వేయి పడగల మీద నిరంతరం మోస్తున్నాడు కాబట్టి ఆదిశేషుడు గొప్పవాడు. ఆదిశేషుడు గొప్పవాడు కాదు, ఇంతటి ఆదిశేషుణ్ణి భూమిని మోస్తున్నవాణ్ణి తన కాలికి గజ్జె కట్టినట్టు కట్టేస్తుందట పార్వతీదేవి. పార్వతీదేవి ఎప్పుడైనా శివుడితో తాండవ నృత్యం చేసే ముందు ఆదిశేషుణ్ణి ఎడమ కాలికి, వాసుకుని కుడికాలికి, మనం కాళ్ళకి గజ్జలు కట్టుకుంటాంగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఇలాంటి పిల్లలు అలా కట్టుకుంటుందిట. ఆదిశేషుడు ఒక్కాలికి, వాసుకి మరొక కాలికి. ఆదిశేషుడంతటి వాణ్ణి పాద నూపురంగా మార్చుకున్న పార్వతి ఎంత గొప్పది. మళ్ళీ పార్వతి గొప్పదా అంటే ఈ పార్వతీ గొప్పది కాదు, ఇంత పార్వతీదేవిని తన శరీరంలో సగభాగంలో నిలబెట్టి అర్ధనారీశ్వరుడని పేరు పొందిన శివుడు గొప్పవాడన్నారు. చివరికి వచ్చేసరికి శివుడు గొప్పవాడు కాదు, శివుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడా లేడు, భక్తుల హృదయంలో ఉన్నాడు. భక్తుడు తన గుండెని గుడిగా మార్చి ఇందులో బంధించాడు గనక అంతటి శివుణ్ణి గుండెలలో బంధించగలిగిన భక్తుడు గొప్పవాడు. శివుడి కంటే శివభక్తుడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు. చివరికి ఎప్పుడైనా భక్తుని స్థానం భగవంతుని కంటే గొప్పది కనుకే మన వాళ్ళు పూర్వకాలంలో ముందు భక్తుల్ని పూజించారు, భక్త విజయం అన్నారు. అంతటి భక్తుల చరిత్ర వినడం వల్ల నా మనస్సుకి బ్రహ్మానందం కలుగుతుంది కనుక గజరాజ మోక్షణం అనే కథని నాకు చెప్పమని అడిగట్ట. అందుకు విన్నాడు పరీక్షిత్తు. మనం ఎప్పుడైనా భగవంతుని చరిత్ర అంటే ఆయన భక్తుల చరిత్రని, భక్తుడు ఉంటేనే భగవంతుడి గురించి తెలుస్తుంది కనుక. నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకు మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియములు పెనుబండువు చేయమన్నము ప్రీతింబొందన్. నీటి జంతువైన మొసలికి అడవిలో ఉండే ఏనుక్కి యుద్ధం ఎలా జరిగింది, ఆ అడవిలో ఉన్న ఏనుగుని స్వామి ఎలా రక్షించాడు, ఈ కథ పూర్తిగా వివరించు. ఎందుకని అంటే చెవులు మంచి కథలు వినాలి అని, ఆనందం పడాలి అని విని తహతహలాడుతూ ఉంటాయి. జ్ఞానుల చెవులు ఏం చేస్తాయి, ఎప్పుడు సాయంత్రం 6 అవుతుందా, ఎప్పుడు గురువుగారు ఉపన్యాసం విందామా అనుకుంటాయి. అజ్ఞానుల చెవులు సాయంత్రం 6 ఎప్పుడు అవుతుందా, ఐపీఎల్ ఎప్పుడు చూద్దామా, అప్పుడు అందులో సిక్సర్ల మోత ఎప్పుడు విందామా అని అలా కోరుకుంటుంది. ఎవరి అదృష్టం వారిది. నేను ప్రస్తుతం బ్రహ్మానంద స్వరూపుడిని భగవంతుడి కథ వినాలో అని తహతహలాడుతున్నాను. అసలు ఏ కథలలో అందరి చేత ప్రశంసింపబడే శ్రీహరి గుణ గానం ఉంటుందో, విష్ణు కథలు వర్ణింపబడతాయో, ఆ కథలే పుణ్యకథలు, అవే వినాలి. తక్కిన కథలు వృధలు, మానవ జీవితానికి వ్యధలు, హరికథలు సుధలు. అందుకని హరికథలే వినాలనుకుంటున్నాను చెప్పమని అడగ్గా అప్పుడన్నాడు ఎంతో ఆనందపడిపోయి, మహారాజా నీ బుద్ధి నిజమైన బుద్ధి అయ్యా, సమ్యక్ బుద్ధి అంటే ఇది. సమ్యక్ బుద్ధి అంటే ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. నీ బుద్ధి సక్రమంగా ప్రవర్తిస్తోంది, సరైన మార్గంలో నడుస్తోంది. ఎప్పుడు చూసినా శ్రీమన్నారాయణుని కథలే వినాలని కోరుతున్నావు, ఇంతకంటే అదృష్టం ఏమున్నది చెబుతున్నా విను. పూర్వం పాలసముద్రంలో త్రికూటము అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం 10,000 యోజనముల వైశాల్యంతో ఉండేది. యోజనమంటే 8 మైళ్ళు, 10,000 యోజనములంటే 8 పదులు 80,000. 80,000 మైళ్ళ చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి పర్వతం అది. ఎందుకంటే అది చతురస్రాకారంలో ఉండేదిట. చతురస్రాకారంలో ఉన్నప్పుడు వైశాల్యం భుజము ఇంటూ భుజం అంటాం, ఎస్ స్క్వేర్. కాబట్టి 80,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉన్నది ఆ అద్భుత దివ్య పర్వతం. పైభాగం ఎత్తు గురించి చెప్పలా, అంతే ఉన్నతత్వం ఉందన్నాడు, అది అంతా చెప్పలేదన్నమాట. ఎందుకంటే పైకి వెళ్లే కొద్దీ దాన్ని కొలవడానికి ఇవన్నీ లెక్కల్లో పడ్డం, ఎందుకని దాన్ని పట్టించుకోవడం మానేశారు ప్రస్తుతానికైనా. అంత్య ఉన్నతత్వంబును అన్నాడు. ఈ పర్వతం వెడల్పు ఎంతుందో, పొడుగు ఎంతుందో, అంతే ఉన్నతత్వం, అంతే పొడుగు కూడా ఉంది అన్నాడు. సరే, మొత్తం మీద అత్యద్భుతమైన విశాలమైన దివ్య పర్వతం మీద నిరంతరం ఆనందంతో దేవతలు, కింపురుషులు, గంధర్వులు అందరూ తమ తమ భార్యలతో తిరిగేవారట. కొన్ని పర్వతాల మీదకి భార్యాసమేతంగా వెళ్ళి సరదాగా తిరిగితే ముచ్చటగా ఉంటుంది. ఆ పర్వతాలు అంత ఆనందం కలిగిస్తాయి. అందుకే సంతతము మిథునములు అక్కడుండేవి, దివ్య విమానాల్లో తిరిగేవారట. అక్కడ ఎక్కడ చూచినా వెండి గనులు, బంగారపు గనులు, అయస్కాంతం ఇవన్నీ కనపడేవిట. బాగా రకరకాల ధాతువులతో ఉండేది ఆ పర్వతం. ఇంకా ఈ పర్వతం గొప్పతనాన్ని పోతన గారు 2 పేజీల్లో పెద్ద వచనంలో రాశారు. ఇంత గొప్ప అద్భుతమైన కవిత్వం మానవులు రాయగలరా అనిపించేలా రాశాడు ఆయన. సంస్కృతంలో విడివిడిగా సరళాన్, కర్ణికారాంశ, ఖర్జూరాంశ, సుపుష్పితాన్ అని పనస చెట్లున్నాయి, మామిడి చెట్లున్నాయి, ఖర్జూరం చెట్లున్నాయి అని విడివిడిగా చెప్పాడు వ్యాసుడు. ఈయన అలా కాకుండా ఒక 2 పేజీల అద్భుత గద్యంలో రాశాడనమాట. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధూక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముఖ కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రుమలతా మహోద్యాన సుఖపిక నికర చంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంతకాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీభూత భూన భూంతరాళంబును పద్మరాగ మరకత కాంచన కలధౌత మణిమయాద్యనేక ధాతు వినిర్మితంబును సరస సంగీత ప్రసంగ మంగళ ఆయతనంబును గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత శమన సంచకిత శమన కెంకరంబున యొప్పున పర్వత ప్రదేశంబునందు అన్నారు. ఆ పర్వతం అంతా చాలా విశాలమైనది. మామిడి చెట్లు, మద్ది చెట్లు, ఖర్జూరపు వృక్షాలు, ఇంకా రకరకాల పెద్ద పెద్ద చెట్లు, ఏకంగా ఆకాశమంత ఎత్తు ఉన్నటువంటి చెట్లు. ఆ చెట్లు అటు ఇటు ఇరుక్కుపోయి కొమ్మలు పైకి లేచిపోయి పైనుంచి కిందకి సూర్యకిరణాలు రానివ్వకుండా ఉన్నాయట. అందుకే దానికి అసూర్యం పశ్య అన్నారు. ఆ అడవి ఎప్పుడూ సూర్యుడు ముఖం చూడాల. ఎందుకు చూడలేదంటే ఇటు చెట్టే ఇవి అతుక్కుపోయాయి, పైనుంచి కిందకి సూర్యకిరణములు రావు. ఎప్పుడూ ప్రవహించే సెలయేళ్లు ఉన్నాయి, జీవనదుల్లా ప్రవహిస్తున్నాయి ఆ సెలయేళ్లు. ఇవి కాకుండా ఏ వైపు చూచినా వెండి, బంగారము, సీసము, తగరము, ఇనుము ఇటువంటి అనేక ధాతువులు ఉన్నాయి ఇక్కడ. కొన్ని కనబడుతూ కొన్ని కనబడకుండా నిరంతరం సంగీతములు పాడుకుంటూ తిరిగేటటువంటి కింపురుషులు, కిన్నరులు, గంధర్వులు మొదలైన వాళ్ళ జంటలు అక్కడే ఉన్నాయి. మరో పక్కన పులులు, సింహాలు, ఎనిమిది కాళ్ల మీద తిరిగే గంధగ అద్భుతమైన శరభ మృగాలు, ఇటువంటి మృగాలు అక్కడే ఉన్నాయి. మంచి అడవి పందులు అక్కడే ఉన్నాయి. అదే ఇదే అని చెప్పడానికి వీలు లేకుండా అనేక రకాల వన జీవులతో, ప్రాణులతో కిటకిటలాడిపోతూ ఉండేది అద్భుతమైన అరణ్యం, కీకారణ్యం, దట్టమైన అరణ్యం. అటువంటి అరణ్యంలో కొన్ని లక్షల ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులకి ఒక రాజుగారు ఉన్నాడు. ఏనుగులకి రాజుగారు కనుక గజరాజు అన్నారు. ఇంద్రశబ్దములకు ప్రభువు, గజములకు ఇంద్రుడు గనక, అనగా గజములకు రాజు గనక గజేంద్రుడు అన్నారు. ఆయనకి కొంతమంది భార్యలు, అనేక పరివారం. ఈ పరివారంతో ఒక వేసవి కాలంలో కొండ గుహలలో పగలంతా దాక్కున్నట్ట. పగటిపూట ఈ ఎండకి తట్టుకోలేవు ఏనుగులు. వాటి చర్మానికి ఎండ కష్టం కలిగిస్తుంది. అందుకే వీలున్నప్పుడల్లా నీళ్లలో దూకుతూ ఉంటాయి అవి. ఈ వేసవి కాలం బాధ తట్టుకోలేక తాత్కాలికంగా కొండ గుహల్లో దాక్కుని, ఇంకా సాయంత్రం పూట దాహం తట్టుకోలేక ఎక్కడైనా మంచినీళ్లు దొరకకపోతాయా, ఏదైనా పెద్ద నదో పెద్ద సరస్సో దొరికితే వెళ్ళి కడుపు నిండా మంచినీళ్లు తాగి స్నానం చేసి ఈ తాపం చల్లార్చుకుందామని కొండ గుహలో నుంచి ఒక రోజున బయటకు వచ్చాయి. మంచి నడివేసవి కాలంలో అన్నమాట. పగలంతా దాచుకుని అది చూడ్డానికి ఎలా ఉందో చెప్పారు. అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలెననగ కరులు వెడలే గుహలు. కటిక చీకటి, మామూలు చీకటి కాదు, బాగా దట్టమైన చీకటి. పగటిపూట సూర్యుడిని చూసి భయపడిందట. సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండలేదు కదా, అందుకని సూర్యభగవానుడు ఉన్న చోట ఉండలేము అని సూర్యుడికి తడిసి ఈ చీకటి కొండ గుహలో దాక్కుందిట పగలంతా. ఇంకా సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు కదా, ఆ అస్తమిస్తున్నప్పుడు ఇక మనది రాజ్యం, సాయంకాలం వేళ మనమే లోకమంతా ఏలుదామని కొండ గుహలో నుంచి సూర్యాస్తమయ సమయంలో చీకటి బయటకు వస్తుందా అన్నట్లుగా ఉన్నాయి ఏనుగులు బయటకు వస్తుంటే. అంటే ఏమిటనమాట, ఏనుగులు నల్లగా ఉన్నాయి, ఈ నల్లని ఏనుగులు కొండ గుహల్లోంచి బయటకు వస్తుంటే కటిక చీకటి బయటకు వచ్చినట్టుంది. నల్లగా కాటుకల కొండల్లో ఉన్నాయన్నమాట అవి. పెద్ద పెద్ద కొండల్లాంటి శరీరాలతో తొండాలు ఊపుకుంటూ ఏనుగులు బయటకు వస్తున్నాయి. మంచి బలమైనవి, లెక్కలేనివి, అహంకారం కలిగినవి, మదపు ఏనుగులు అంటారు. అందుకే ఇటువంటి మదపుటేనుగులు బయటకు వస్తూ ఇష్టం వచ్చినట్టు విజృంభించాయి. కొండలు కనపడితే ఢీకొట్టి పిండి చేసేస్తున్నాయట. తలగవు కొండలకైనను, కొండలు వస్తే సాధారణంగా పక్కకి తప్పుకుని పెడతాం, ఇవేం చేస్తున్నాయి, కొండ అడ్డం పడితే కుంభస్థలంతో కొట్టడం, ఆ కొండని పగలగొట్టడం, ముందుకు వెళ్ళిపోవడం. మలగవు సింగములకైన, సహజంగా సింహం కనపడితే ఈ ఏనుగులకి భయం, కానీ ఈ ఏనుగులు అలాంటివి కాదు. సింహం కనపడితే తొండంతో గిరగిర తిప్పి నేల మీద కొట్టి ఒక తొక్కు తొక్కి పచ్చడి చేసేస్తున్నాయట. మన వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే 10 సార్లు బతితే కానీ కొబ్బరికాయ పగలటంలా ఈ చెక్క మీద. ఆ ఏనుగులు సింహాలని కాలితో ఒక్క తొక్కు తొక్కితే పచ్చడి పచ్చడి గ్రైండర్లో వేసిన చట్నీలా అయిపోతున్నాయిట అవి. ఇంకా పిడుగులని కూడా లెక్క చేయటంలా, మీద పిడుగు పడితే పిడుగు పాడైపోతుంది కానీ ఇవేం అవడంలా. అంటే దాన్ని బట్టి ఎంత బలమైనవి ఆలోచించండి, అంత బలంగా ఉన్న ఏనుగుల గున్నలు. ఈ ఏనుగులు బయటకు వస్తూ ఉంటే పులులకి భయం వేసింది, దుష్టులకు దూరంగా ఉండమన్నారు. ఈ ఏనుగులకి ఎదురుగుండా వెళ్ళామంటే మనం పచ్చడైపోవడం ఖాయమనుకుని పులుల మొత్తము బులు పొదరెండ్లలో దూరు, పులులన్నీ పొదరెళ్లలో దాక్కుంటున్నాయి. ఘోర భల్లు కముల్ గుహలు సొచ్చు, మంచి ఎలుగుబంట్లు ఇంతంత బొచ్చు కలిగినటువంటి రాకాసి ఎలుగుబంట్లు కూడా కొండగుహల్లో దక్కుంటున్నాయి. భూదారములు నేలబొరి అల్లలోడాగు, అడవి పందులు నేలల్లో కన్నాలు చేసుకుని దక్కుంటున్నాయిట. హరిదంతములకేగు హరిణ చెయ్యము, హరిణములు అంటే లేళ్ళు, అసలే లేళ్ళు పిరికైనవి. అందుకని జింకలు హరిదంతములకేగు దిక్కుల చివరికి పారిపోతున్నాయట, ఆ దిక్కుకి ఈ దిక్కుకి కకావికలై పారిపోతున్నాయి. వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు, మంచి అడవి సర్పాలు పాములు పుట్టల్లో దక్కుంటున్నాయి. నీలకంఠంబులు నింగికెగయ్యు, నెమళ్ళు రెక్కలు అల్లార్చి టపటపా కొట్టుకుని పైకెగిరిపోతున్నాయి. మడువుల జొరబారు మహిష సంఘంబులు, మంచి అడవి దున్నపోతులు ఈ ఏనుగులకు ఎదురెళ్ళి చావడం ఎందుకు, ఏనుగు కాళ్ళ కింద పడితే పీనుగులం అయిపోతామని చిన్న చిన్న బురద గుంటల్లోకి వెళ్ళిపోతున్నాయి. మడుగుల జొర్రబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు ప్రాకు, ఇక కోతులైతే పెద్ద పెద్ద కొండల మీదకి ఎగిరి దూక్కుంటూ వెళ్ళిపోయాయి. అంటే ఇవి ఎదురొస్తే ఇంక అందరికీ భయమే. వెర్రచి చమరి మృగంబులు విసరు వాళ చామరంబుల విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి పొంది. ఇంకా చమరి మృగాలని కొన్ని మృగాలున్నాయి, వీటిని ఇంగ్లీష్లో యాక్స్ అంటారు, వైఏఎక్స్. ఇవి జడలబొర్రులు, ఆ పైన వెంట్రుకలు బాగా ఉంటాయి వాటికి. ఆ వెంట్రుకల్ని కత్తిరించి దేవాలయాల్లో చామరము అనే పేరుతో దేవుడికి విసురుతూ ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు చామరం విజయమే అన్నప్పుడు ఆ వెంట్రుకలు కుచ్చు కనబడుతోందే, అవి ఆ యాక్స్ అని పిలువబడే చమరి మృగముల వెంట్రుకలు అన్నమాట. ఇవి ఎక్కువగా చైనాలో ఉన్నాయి, మానస సరోవరానికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మేము వెళుతున్నప్పుడు ఒకసారి రండి, మాతో చూపిస్తాం. ఈ చమరి మృగములు ఏనుగుల దగ్గరకు వచ్చి, ఓ గజరాజుల్లారా, అందరినీ భయపెడుతున్నారు, మేము భయపడం, ఎందుకంటే మీకు సేవ చేస్తాం, అసలే వేసవికాలం బాగా ఒళ్ళంతా వేడెక్కిపోయింది, మీకు తాపం తగ్గుతుంది, ఇదిగో మేము మీకు విసనకర్రలాగా విసురుతున్నామని తోకలతో ఇలా విసిరాయట. విసరగానే ఫ్యాను గాలి తగిలినట్టు తగిలిందనమాట. హమ్మయ్య అనే తొండంతో వాటిని మాత్రం దీవించాయట. ఆ విధంగా చమరీ మృగములు విచ్చినటువంటి ఆ తోకల విసనకర్రల నుండి వచ్చిన గాలితో కొంత శ్రమ తగ్గగా, అలసట తగ్గగా, చెమట తగ్గగా, ఆనందం ఆహ్లాదం పొంది ముందుకు వెళ్ళిపోయాయి. మొత్తం మీద భయద పరిహేల విహరించు, ఎక్కడికి వెళ్ళినా వీటిని చూచిన వాళ్ళు హడిలిపోవడమే, అందరినీ భయపెడుతూ తిరుగుతున్నాయి. అక్కడ ఆనందంతో విహరించడం వేరు, భీకరాకారంతో భయపెడుతూ తిరగడం వేరు, ఇవన్నీ భయపెడుతూ పోతున్నాయన్నమాట. సహజంగా ఏనుగులకు లక్షణం ఉంది, భయపడే కొద్దీ హుషారు విరిగిపోతున్నట్టు వాటికి, అప్పుడు ఇంకా మీదకు వచ్చేస్తూ ఉంటాయి. భయపడకుండా నిలబడితే మాత్రం దగ్గరికి రావు, వాటి లక్షణం అది. అందుకనే అందరినీ భయపెడుతూ అవి పారిపోతూ ఉంటే ముచ్చటబడిపోతూ ముందుకు వెడుతున్నాయి. ఏనుగులు ఎంత బలమైనవో ఎలా చెబుతామంటే, ఈ చెక్కిళ్ళ నుంచి చెమట బాగా కారుతుంది వాటికి. సహజంగా మనకు కూడా వేసవికాలంలో ఈ చెంపల దగ్గర నుంచి చెమట కారుతుంది. ఇది యౌవనంలో ఉన్నప్పుడు కారినట్టుగా ముసలితనం వచ్చాక కారదు, ఇక ముసలితనం వచ్చాక ఒకటే ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాల పటుత్వం తగ్గిపోయి రోమకూపాలు కూడా మారిపోతాయి కనుక. అందుకే వార్ధక్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పాతికేళ్ల వయసులో చెంగుని దూకినట్టుగా వేదిక మీద నుంచి ఇప్పుడు దూకుతారంటే ఎలా కుదురుతుంది, దూకితే దూకుతావు, తర్వాత ఇంట్లో పడి ఉండాలి పాతిక రోజులు. అదృష్టం బాగుంటే అతుక్కుంటుంది, లేకపోతే నువ్వు దేన్నైనా వెతుక్కుంటూ పోవటమే. అందువల్ల ఏనుగులకి కూడా ఈ గండస్థలము చెక్కిళ్ళ నుంచి విపరీతముగా చెమట కారుతుంది. దీనికి మదజలము అని పేరు. ఈ మదజలము ఎంత ఎక్కువ కారితే ఆ ఏనుగు అంత బలమైనది. మదపుటేనుగంటే అదనమాట, ఇది మదపు జలం అంటే. ఈ చెమట ఒక్కొక్కసారి నిలబెడితే నేలంతా బురదైపోతుంది. ఈ చెమట అంటే తుమ్మెదలకి బాగా ఇష్టం. ఏనుగు ఎక్కడైనా చెమట కారిస్తే తుమ్మెదల ముందు అక్కడికి చేరి జమ్మన చెంపల దగ్గర చేరి, ఆ చెక్కిళ్ళ దగ్గర గండస్థలం అంటారు దాన్ని, ఆ చెమట తాగేస్తూ ఉంటాయట. అవి మనం కూల్ డ్రింక్ బాటిల్ పక్కన పెట్టుకు తాగినట్టే, వాటికి అది సరదా. తుమ్మెదలు వచ్చాయి. ఈ ఏనుగులు మదపుటి ఏనుగులు. అందులో గజరాజు గారు మరింత బలిష్ఠుడు. ఆయన దగ్గర నుంచి తక్కిన మదపుటి ఏనుగుల నుంచి ఈ మదజలం కారుతూ ఉంటే తుమ్మెదలు వచ్చి తాగుతున్నాయట. ఇక్కడే జరిగిందో తమాషా. భార్యాభర్తల బంధం అంటే మాట్లాడండి. ఓ భార్యాభర్త అక్కడికి వచ్చారట. రాగానే అప్పటికే మరో భార్యామణి, ఎవరో భార్యామణి వచ్చి ఈ చెమట నీరు తాగుతోంది. ఈయన ఏం చేశాడు, ఇదిగో నేను చెప్పానా, ముందు వెళ్ళకపోతే మనకి ఆహారం దొరకదని ఆవిడెవరో తాగేస్తుంది, ఆ తర్వాత నీకు మిగలదు వెళ్ళవే అని ఆవిడని కొంటేసి వాళ్ళు ఆవిడ్ని తాగు తాగు అంటున్నట్ట. ఇది పెళ్ళిళ్ళల్లో అక్కడ కాఫీ పెట్టి పెట్టగానే ఏమేవు తాగవేవు తాగవేవు అని భర్తగారు సైగ చేసినట్టే మన సైకాలజీ దిక్కుమాల తుమ్మెదలకు కూడా ఉందన్నమాట. ఎంత అందంగా రాశారో పోతర గారు, తేటి ఒకటి ఒరుప్రియకును మాటికి మాటికి నీ నాగ మదజలగంధం బేటిగని తన్ను బొందెడి బోటికి నందిచ్చు నిండు బోటుదనమునని. ఒక తుమ్మెద మొగ తుమ్మెద తన భార్యను తీసుకొచ్చి ఇదిగో మరో స్త్రీ ఎవరో తాగడం ఏమిటి, వాళ్ళెవళ్ళో వచ్చి తాగేస్తున్నారు ఆడవాళ్ళు, నువ్వేమో తొందరపడవు, తొందరపడకపోతే ఉన్న కాఫీ అయిపోతుంది, వీళ్ళు తాగవే 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 అని భార్యామణిని తోసి ఇతరులకు కాకుండా తన భార్యకి అందిస్తున్నట్ట. భార్యకి ఇలా డ్రింకులు పట్టుకొచ్చివ్వడం కాఫీలు ఇవ్వడం అనేది భర్తకు ఆనందం, అలాగే ఆ తుమ్మెదకు కూడా తన భార్యకి ఈ మదజలం ఇవ్వడంలో ఆనందం కనపడిందిట. సహజంగా వెర్రి పెనుగులు కొంతమంది అలాగే ఉంటారు, వాళ్ళు మానేసి పెళ్ళడానికి నువ్వు తాగవే నువ్వు తాగవే నువ్వు తాగవే అని రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేతగా ప్రాణం తీసేవాళ్ళు తగులుతూనే ఉన్నారు. నాకు కూడా విమానం ఎక్కాను, ముగ్గురున్న సీట్లో నేను ఆ సీట్లో కూర్చుంటే నా పక్కన కూర్చున్నారు ఇద్దరు వృద్ధ దంపతులు, దిగేదాకా వాళ్ళు ఆవిడ చంపేస్తూనే ఉన్నాడు ఆయన, తినవే ఇంకొంచెం తినవే నువ్వు చిక్కిపోతున్నావు, ఏమి చిక్కిపోతుంది ఆవిడ అయిపోతుంది, ఈయన చిక్కిపోతున్నాడు, అయినా సరే చిక్కిపోతున్నావు తినవే అంటే అదొక ప్రేమ. అందుకని ఆ తుమ్మెద కూడా అలా చెయ్యడం మంచిదే, మళ్ళీ మీరేం బాధపడకండి దిక్కుమాలి, నేను మిమ్మల్ని ఏం తిట్టడంలా. సృష్టి రహస్యం అది, భార్యాభర్తలకి బంధం అలాగే ఉండాలి. నిజమైన భర్త అంటే భార్యనే తినమనాలి, అంతేగాని వీడు తినేసి శుభ్రంగా కూర్చుని బయటికి రహస్యంగా వా ఇడ్లీ తిని పెళ్ళాన్ని చచ్చిందో లేదో పట్టించుకొని వాడు దిక్కుమాలిన మొగుడు అన్నారు. ఈ తుమ్మెదని బట్టి నేర్చుకోవాలి, చక్కగా తాగో తాగో అంటున్నట్టు ఆ తుమ్మెద గారు. ఎంత అందమైన పద్యం ఆలోచించండి, తేటి ఒకటి ఒరుప్రియకును మాటికి మాటికి నీ నాగమద జలగంధం బేటికని తన్ను బొందెడు బోటికి నందిచ్చు నిండు బోటుదనమునన్. అంగీకృత రంగన్ మాతంగీ మదగంధమగుచు దద్దయు వెడ్కన్ సంగీత విశేషంబుల భృంగీగణమొప్పి మ్రాను పెట్టెడి వేడకన్. ఇంక తాగేసిన తర్వాత తుమ్మెదలు కొంతసేపటికి చెమట బాగా తాగాక కడుపు నిండిపోతుంది, కడుపు నిండిపోయాక ఇంక తిండి సహించదు, అప్పుడు మొదలెడతాయట సంగీతాలు. ఝమ్ అంటూ రకరకాల రాగాలతో సంగీతాలు పాడుతున్నాయి. ఈ సంగీతాలు మొదట్లో బాగున్నాయి ఏనుగులకి, కానీ అవి అప్పుడప్పుడు కంటి మీదకి రాగానే హే అనిలా కొట్టుకుంటున్నాయట తొండాలతోటి, వాటిని తోలేస్తున్నాయట. ఈ విధంగా రాత్రిపూట దోమలు సంగీతం పాడినట్టుగా ఈ సంగీతాలు పాడుతున్నాయి ఆడతుమ్మెదలు మొగతుమ్మెదలు కూడా. ఇవన్నీ చూసుకుంటూ ఉత్సాహంగా ఏనుగులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. అలా వెళ్ళగా వెళ్ళగా కొన్ని వేల ఏనుగులలో గజరాజు గారిని కొన్ని ఆడ ఏనుగులు భార్యలు సేవిస్తూ ఉండగా ఆయన మాత్రం దారి తప్పి వేరే చోటుకి వెళ్ళిపోయాడు, మిగతా ఏనుగులన్నీ మరో చోటుకి పోయాయి. అయ్యో నాతో రావలసిన భటులు కనపడలేదు అని భయపడలేదు గజరాజు. ఎందుకు భయపడలేదంటే ఆయనకి అంత ఆత్మబలం ఉంది, తన శక్తి మీద నమ్మకం, ఇతరుల మీద ఆధారపడేవాడు కాదు. అందుకని తన భటులందరూ దూరం అయిపోయినా కేవలం ఆడ ఏనుగులు తాను వేరే మార్గంలో వెళ్ళినా లెక్క లేకుండా ముందుకు పోతూనే ఉన్నాడు. ఎక్కడైనా మంచినీళ్ళు దొరక్కపోతాయా అని. ఆ వేసవి కాలంలో పెద్ద సరస్సు ఎక్కడ వారికి ఇంకా కనపడటం లేదట. ఆ పోతున్నప్పుడు దారిలో కనిపిస్తున్న చెట్లని పడగొట్టుకుంటూ పులులను కారెనుబోతులను తొక్కేసుకుంటూ చిన్న చిన్న చెట్లు ఏమైనా కనపడితే కాలితో పూర్తిగా మట్టాడిస్తూ చిన్ని నీటి గుంటలు మురికి నీటి గుంటలు కనబడినప్పుడు అందులో ఉన్న నీరంతా తొండంతో జామ్మని పీల్చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిరిగేశాడనమాట. నవయౌవనములో ఎవరు చెప్పినా ఏ మాట వినకుండా వ్యసనపరుడై లెక్క లేకుండా తిరిగేటటువంటి ఒక సాధారణ జీవిలో ఉన్నట్టు ఆయన ఆ సమయంలో. అంటే మనిషి అహంకారం మదం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ప్రస్తుతం కన్ను మిన్ను కానకుండా ఈ ఏనుగు రాజుగారు గజరాజుగారు వెళ్ళిపోతున్నాడు, వెనక భార్యలు వస్తున్నాయి. అందులో భార్యలు ఉన్నప్పుడు ఇంకా రెచ్చిపోతారు వీళ్ళు, అలా రెచ్చిపోయాట. వెళ్ళగా 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 ఆ అరణ్యంలో విశాలమైన ఒక సరస్సు కనపడింది, కొల్లేటి సరస్సు పులికాటి సరస్సు లాంటి ఒక అద్భుతమైన సరస్సు కనపడింది. అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజకల్హారమున్ నటదిందీవరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాలరసాలసాల సుమనోవల్లీ కుటీతీరమున్ చెటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారమున్ అటగాంచన్ కరిణీ విభుండు.